రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. శ్రోతలు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్లో అందించే ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఇంతవరకు బ్రదర్ చందు విజయ్ అందించిన లవ్ టు లవ్ ప్రోగ్రాం విన్నారు. మరికొద్దిసేపటిలో ప్రారంభం అయ్యే తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను మీరు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
ప్రేమ స్వరూపులారా,
మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
భగవాన్ శ్రీ సత్యసాయినాథుని పాదపద్మాలకు భక్తితో ప్రణమిల్లుతూ భగవంతుని పవిత్ర పదముద్రలతో పునీతమైన దివ్యక్షేత్రం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్లో అందించే ప్రత్యక్ష కార్యక్రమాలలో భాగంగా రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమం శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరిని ఈరోజు మీకు అందించడానికి వచ్చింది మీ లలితాసాయి. భగవంతుడు జన్మించిన పవిత్రమైన మాసం కార్తీక మాసం. ప్రశాంతి నిలయం భగవాన్ 93వ జన్మదిన మహోత్సవాన్ని జరుపుకోవటానికి సిద్ధమవుతోంది. కార్తీక మాసం ఈరోజు నుంచి మొదలైంది. నవంబర్ 10వ తారీఖు సాయంకాలం 6 గంటలకి ప్రారంభమయ్యే అఖండ భజన నవంబర్ 11వ తారీఖు సాయంకాలం 6 గంటలకి ముగుస్తుంది. అలా ప్రారంభమైన సెలబ్రేషన్స్ 18వ తారీఖు వేణుగోపాలస్వామి రథోత్సవం, 19వ తారీఖు మహిళా దినోత్సవం, 22వ తారీఖు శ్రీ సత్యసాయి యూనివర్సిటీ కాన్వకేషన్, ఇక తరువాత 23వ తారీఖు స్వామి 93వ పుట్టుపండుగ మహోత్సవాలు. ఈ విధంగా నవంబర్ నెలంతా మన ప్రశాంతి నిలయంలో ఎంతో సందడిగా సరదాగా సాగిపోతూ ఉంటుంది.
పూర్వం రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిర్దలనం సముద్రతరణం లంకాపురీ దహనం పశ్చాత్ రావణ కుంభకర్ణహననం ఏతద్ధి రామాయణం ఏతద్ధి రామాయణం.
క్రిందటి సంవత్సరం ఇదే రోజు మనం ఏం చేశామో ఎవరికైనా గుర్తుందా? 1% మందికి కూడా బహుశా గుర్తుండి ఉండదు. మరి మనకి 2 యుగాలకు ముందు జీవించిన ఒక వ్యక్తి జీవితంలో ప్రతి సంఘటన మనందరికీ గుర్తుండడమే కాదు, వారి జీవితం ఇప్పటికీ మనకి ఆదర్శంగా నిలిచి ఎన్నెన్నో పాఠాలను నేర్పిస్తూనే ఉంది. మహావిష్ణువు మనిషిగా అవతరించి ఒక ఆదర్శ మానవుడు ఎలా బ్రతకాలి అనే విషయాన్ని స్వయంగా తమ జీవితం ద్వారా నిరూపించిన వైనమిది. రాముడు అంటూ చనువుగా, రాములవారు అని గౌరవంగా మన అందరం ప్రతినిత్యం తలుచుకుని కొలుచుకునే శ్రీరామచంద్రమూర్తి కథ. కాలచక్రంలో అన్నీ కనుమరుగైపోవాల్సిందే అనే నియమాన్ని అధిగమించి కొన్ని వేల సంవత్సరాలుగా శ్రీమద్ రామాయణం నిలిచి ఉండటానికి కారణమేమిటి? అసలు ఆ ప్రత్యేకత ఏమిటి? ప్రతి మనిషికి స్త్రీ పురుష బాల వృద్ధులనే భేదం లేకుండా ఆదర్శ జీవన సూత్రాలను అందించడం ఒక కారణమైతే, అవి పాటిస్తూ రాబోయే తరాలు అన్నింటికీ మార్గదర్శులుగా నిలిచిన ఎంతో మంది ధన్యజీవులు రామాయణంలో మనకి కనిపించడం మరో కారణం అని చెప్పుకోవచ్చు. తరాలు మారినా యుగాలు మారినా మనిషికి ఉన్న ఆశనిరాశలు, బంధాలు, వ్యక్తిగత సమస్యలు, సవాళ్లు ఇవన్నీ దాదాపుగా ఒకటే. అయితే వీటన్నింటినీ ఎలా ఎదుర్కోవాలి? తాత్కాలిక ప్రలోభాలకు లొంగిపోకుండా ధర్మమార్గంలో ఎలా నడవాలి? అసలు ధర్మం అంటే ఏమిటి? ఇటువంటివి అన్నీ మనం రామాయణం నుండి నేర్చుకోవచ్చు. వీటి అవసరం అన్ని తరాల వారికి ఉంటుంది. అందుకే రామాయణం సృష్టి ఉన్నంతకాలం ఉంటుంది అంటారు. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరిలో రామాయణం నేర్పే పాఠాలు అనే అంశాన్ని సమర్పించనున్నాం. ఈ అంశంపై మనతో చర్చించడానికి మన రేడియోసాయి టీం నుంచి గణేష్ వచ్చారు. సాయిరాం గణేష్.
సాయిరాం అక్క. అక్క, మీరు చెప్తున్నది విన్నప్పుడు నాకు ఒక పాట గుర్తొస్తుంది.
ఓ, మాట్లాడడానికి వచ్చిన గణేష్ పాట కూడా పాడితే ఇంకేం కావాలి? మరి పాడండి.
అందాల రాముడు, ఇందీవర శ్యాముడు, ఇనకులాది సోముడు, ఎందువలన దేవుడు.
ఓ, చాలా మంచి పాట. ఇంతకీ ఎందువలన దేవుడు? రాముడిగా అవతరించిన పరమాత్మ దేవుడిగా ఎలా ఎదగాలో చూపించడమే కాదు గణేష్, ఆ దైవత్వాన్ని మనందరం కూడా ఎలా సాధించచ్చో నేర్పించారు. మరి ఇవాళ వారు నేర్పిన ఎన్నో పాఠాల్లో కొన్నింటిని మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుందామా?
తప్పకుండా. ఇప్పుడు మనందరికీ తెలిసినట్టు స్వామి స్వయంగా 15 వాహినులు మానవాళి కోసం రచించారు, ఎంతో శ్రమ కోర్చి. ఆ వాహినులన్నింటిలో ప్రత్యేకంగా రామకథ రసవాహిని స్వామి రాసిన సంగతి అందరికీ తెలిసిందే. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి కథను సాయిరాముడు వర్ణిస్తూ ఆ గాథను రచించడం మనందరికీ ఎంతో అదృష్టకరమైన విషయం. ఎందుకంటే రాముడే తన కథను రాసుకున్నట్టు మనకందరికీ ఆ భావన కలుగుతుంది ఆ రామకథ రసవాహిని మనం చదివినప్పుడు.
మీరు ఒకటి గుర్తించారో లేదో గణేష్, స్వామి బయోగ్రఫీని కస్తూరి గారు రాశారు, కానీ ఆయన ఆటోబయోగ్రఫీని రామకథ రసవాహినిగా ఆయనే
రాసేసుకున్నారు. ఇంకొక చక్కని అంశం నాకు గుర్తొస్తుంది. ఒకసారి కొడైకెనాల్లో స్వామి ముందర కూర్చునుంటే స్వామి పిల్లలతో మాట్లాడుతున్నారు. పిల్లలంతా గ్రూప్ సాంగ్స్ పాడుతున్నారు. ఆ సమయంలో నాకొక సందేహం కలిగింది మనసులో. ఒకసారి స్వామి ముందర డాన్స్ చేస్తున్నప్పుడు రామ 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 సీత, రామ 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 సీత, స్వామి స్వయంగా రచించిన ఈ పాటలో నాకు ఒక స్టాన్సా అర్థం కాలేదు. పావన సాహసమురలాలించి ఫణతి సీత చూడామణిగాంచి అని నేను అనుకున్నాను, కానీ నాకు దాని అర్థం ఏంటో సరిగ్గా తెలియలేదు. సరే, స్వామి ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడుగుతుంటే నేను కొంచెం ధైర్యం చేసి నా పక్కనే ఉన్న ఒక ఈ వందనా పుస్తకాన్ని తీసి కరెక్ట్గా ఈ పేజ్ ఎక్కడొచ్చిందో అక్కడ ఆపి స్వామిని అడిగాను, స్వామి నాకు ఒక సందేహం ఉంది స్వామి అని. ఏమిటి అని అడిగారు స్వామి. అప్పుడు ఇది చూపించి, స్వామి రామ 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 సీత మీరు రాశారు కదా పాట, ఆ పాటలో నాకు ఈ పర్టికులర్ స్టాన్జాలో అర్థం తెలియటం లేదు స్వామి, కొంచెం చెప్తారా అంటే స్వామి దానికి ఒక్కటే అడిగారు, రామాయణంలో డౌట్స్ రాకూడదు, జాగ్రత్తగా చదువు నీకు అర్థమవుతుంది అని స్వామి చెప్పిన ఆ మాటలు నాకు ఇప్పటికీ చాలా మదిలో అలా ఉండిపోయింది. ఎందుకంటే రామాయణం స్వామికి, స్వామి మనసుకి ఎంత క్లోజో ఆ సందర్భంలో నాకు అర్థమైంది. ప్రతి ఒక్కరం రామాయణంలో ఉన్న పాఠాలు, జీవిత పాఠాలని నేర్చుకోవటం, అది ఒక కథ మాత్రమే కాకుండా తరతరాలకి ఉపయోగపడే ఒక దివ్య గ్రంథం అని మనం అనుకోవచ్చు.
నిజమే గణేష్. రాముడు, కృష్ణుడు వీరంతా అవతార పురుషులైనా కూడా మనం ఒక విషయం గమనిస్తే వారు మానవ మాతృలుగానే జీవించారు. ఎస్పెషల్లీ శ్రీరామచంద్రులు వారు. కృష్ణావతారంలో అయినా కొద్దిగా మహిమలు, లీలలు మనకు కనిపిస్తాయి, కానీ రామావతారంలో ఆయన పరిపూర్ణమైన మానవుడిగానే జీవించారు. ఒక మనిషిగా పుట్టిన ఒక వ్యక్తి ఎలా ఆదర్శంగా జీవించచ్చు, తన మొత్తం జీవితాన్ని ఎలా సాగించచ్చు అనేది చక్కగా నిరూపించారు. మరి ఎంత అందుకనే కాబోలు బహుశా మనకి రాముడంటే అంత ప్రీతి అభిమానం, రామాలయం లేని ఊరు లేదు అంటారు కదా, ఇప్పటికి కూడా ఆయన ఆకర్షణ అలాగే ఉంది చూడండి. అలాని స్వామి చెప్తారు, ఎన్నోసార్లు స్వామి చెప్పడం మనం విన్నాము, వాళ్ళు కూడా నాలుగు చేతులతో ఆయుధాలతో రాలేదు, మన స్వామి కూడా రాలేదు. స్వామి చెప్పేవారు కదా, నేను నాలుగు చేతులతో శంఖ చక్ర గదా పద్మాలతో వస్తే మీరు నా మాట ఎక్కడ వింటారు,
నన్ను మ్యూజియంలో పెడతానండి,
టికెట్ కూడా పెడతారు అని చెప్పారు కదా. సో వాళ్ళు రాముల వారు మనలాగానే పుట్టారు, మనలాగానే కనిపించారు, మనలాగానే ఆయన జీవితంలో కూడా ఎన్నో కష్ట సుఖాలు ఎన్నో బాధలు అన్ని సహించారు, కానీ ఆయన నడిచిన మార్గాన్ని మనకి ఆదర్శవంతంగా నిరూపించారు. అదే అంటారు కదా, రమయతి ఇతి రామః, అంటే మనసుని రమింపచేసేవాడు రాముడైతే కర్షయతి ఇతి కృష్ణః, ఆకర్షించేవాడు కృష్ణుట. మరి రాముల వారికి కృష్ణుడికి బేసిక్ గా మన అవతారాలకి ఇంత ఆకర్షణ శక్తి ఎలా వస్తుంది అనేది మనం ఆలోచిస్తే అసలు మనం ఎవరి వల్ల ఆకర్షించబడతాం గణేష్?
అంటే ఇప్పుడు ప్రతి మనిషికి కూడా నా ఉద్దేశంలో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అయస్కాంత శక్తి అనేది ప్రతి మనిషికే కాదు ప్రతి వస్తువుకి కూడా ఈ ప్రపంచంలో ఉంటుందని మన భావన.
కరెక్టే, మనం ఎవరి ద్వారా ఎవరి వల్ల మనం ఆకర్షించబడతాము అనే దానికి మనం కొద్దిగా సింపుల్ గా చెప్పుకోవాలంటే, మన మీద ఎవరికి ఇష్టం ఉంటుందో వారి ద్వారానే మనం ఆకర్షించబడతాం. మనల్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళంటే మనకి ఆకర్షణ ఉంటుంది. మన మంచిని కోరేవారు, మన కోసం ఏదైనా చేయడానికి సిద్ధమయ్యేవారు, మన మంచి కోసం వీళ్ళంటే మనకి, వీళ్లే మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు. మన స్నేహితులు చూసుకోండి, మన ఫ్యామిలీ మెంబర్స్ చూసుకోండి, నలుగురు అన్నతమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, అందులో ఎవరో ఒకరితో మీరు కొద్దిగా క్లోజ్ గా ఉంటారు. ఇలా అంటే మన గురించి ఎవరు ఆలోచిస్తారో, మనల్ని నిస్వార్థంగా ఎవరు నిర్మలమైన మనసుతో ప్రేమిస్తారో వాళ్ళు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా మా అమ్మ బాగాలేదు అనడం విన్నారా? వినం కదా. తల్లి అంటే అంత ఆకర్షణ, ఎందుకంటే ఆ ప్రేమ అలాంటిది, తల్లికి తన బిడ్డ మీద ఉండే ప్రేమ అలాంటిది. మరి ఈ రకంగా చూస్తే ఎక్కడ ప్రేమ ఉంటుందో వారి ద్వారానే మనం ఆకర్షించబడతామేమో అనిపిస్తుంది. మరి అవతారాలు ప్రేమ స్వరూపాలు కదా.
అవును. అండ్ స్వామి ఏం చెప్తారంటే, ఇప్పుడు మనం రామావతారం గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఆ రామావతారం మనల్ని ఆకర్షించింది, అది మొట్టమొదటి స్టెప్. మనం ఆకర్షితులై ఇప్పుడు మనం దేని గురించి, రాముడిని మనం ఎవరం చూడలేదు, అయినా మనం రాముల వారికి అట్రాక్ట్ అయ్యాము అంటే కృష్ణుని మనం చూడలేదు, కానీ కృష్ణుల వారికి మనం అట్రాక్ట్ అయ్యాము అంటే వాళ్ళు జీవించిన శైలి, వాళ్ళు వాళ్ళ జీవితంలో బోధించినటువంటి ఆ సందేశం ఏదైతే ఉందో, జీవితంలో వాళ్ళు పాటించి మనకి చూపించారు కాబట్టి మనకి యుగ యుగాలుగా ఈ అవతారాలు అందించినటువంటి ఆ ప్రేమ, ఆ సందేశాలు ఇప్పటిదాకా ఉండిపోయి మనల్ని ఆకర్షితులను చేస్తున్నాయని నా ఉద్దేశం. అక్క
కరెక్ట్ గా చెప్పారు గణేష్. అవతారాలు దేహధారులై వచ్చినా కూడా వారు అవతారం అయిపోయిన తర్వాత కూడా, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత, ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా రాముడంటే అంత అభిమానం, అంత ప్రేమ ఉందంటే ఆయన మనకి చూపిన మార్గం వల్ల, ఆయన ప్రేమని ఇప్పటికి కూడా మనం అనుభవిస్తున్నాం అన్నమాట. ఆయన సమకాలీనులం కాదు, ఇప్పుడు ఆయనని ప్రత్యక్షంగా చూసే అవకాశం చాలా గొప్ప మహాత్ములకి ఉంటుంది అనుకోండి, కానీ మనం ఇప్పటికి కూడా ఆయన ప్రేమని ఏ విధంగా అనుభవిస్తున్నామంటే ఆయన ఇచ్చిన సందేశం ద్వారా, ఆయన చూపిన మార్గం ద్వారా అనుభవిస్తున్నాం. అందుకని మనం ఇంకా రాముల వారి పట్ల ఆకర్షితులం అవుతూనే ఉన్నాం. మరి అసలు ఆయన మార్గం ఏమిటి? ఆకర్షణ శక్తి అనేది, మీరు ఇందాక ఒక మాట అన్నారు గణేష్, ప్రతి ఒక్క ఎవ్రీథింగ్, ఎవ్రీ అంటే లివింగ్ అండ్ నాన్ లివింగ్, సజీవమైనవి అలాగే వస్తువులు, ప్రతి ఒక్కదానికి ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక మనం ఒక వీధిలో నడిచి వెళ్తున్నాము, ఒక షాప్ లో ఒక మంచి డ్రెస్ కనిపించింది అనుకోండి, దానికి జీవం లేదు కానీ అది మనల్ని ఆకర్షించే అవకాశం ఉంది. సో ఇలా మనల్ని ప్రతి ఒక్కటి ఆకర్షిస్తూనే ఉంటుంది. ఎందుకు అసలు ఈ ఆకర్షణ శక్తి అనేది అవసరమా, మనకి ఇలా ఆకర్షితులం అవ్వడం కరెక్టేనా అనేది ఆలోచిస్తే, మరి ప్రపంచంలో బ్రతకాలి అంటే, ప్రపంచంలో మనం ఏదైనా సాధించాలి అంటే దాని పట్ల ఆకర్షించబడితేనే దాన్ని సాధిస్తామేమో అనిపిస్తోంది.
తప్పకుండా.
మరి మీరేమంటారు?
ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాము. చిన్న పిల్లవాడు పుట్టాడు. పుట్టి వాడికి ఆ పిల్లకి గాని పిల్లవాడికి గాని తల్లి దగ్గరికి వెళ్ళాలి అన్న ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన తల్లిని చేరాలి అన్నది ఆకర్షణ. అందుకే తల్లి దగ్గరికి పరిగెట్టి వెళ్తాడు. అదే చాలా న్యాచురల్ గా తన ఎఫర్ట్ లేకుండానే ఏదన్నా కొత్తది కనిపిస్తే దాని వెనకాతల ఆకర్షితులవుతారు పిల్లలు. దాని వెంట వెళ్తారు. అంటే పిల్లల్లో ఉండేటటువంటి ఆ ప్యూరిటీ దేని పట్లైనా అది ఆకర్షించేస్తుంది అనమాట వాళ్ళని. ఇది ఇలా చూసుకుంటే కొంచెం పెద్ద అయిన తర్వాత మనం చదువుకుంటున్నాం, చదువుకునే స్టేజ్ లో టీనేజ్ లో ఉంటాం. టీనేజ్ లో ఉన్న తర్వాత మనకి కొన్ని గోల్స్ అని పెట్టుకుంటాం. ఈ క్లాస్ లో మనం ఈ టాప్ ర్యాంక్ లో నిలవాలి, ఈ సబ్జెక్ట్ బాగా చదువుకోవాలి, దాన్ని మేజర్ గా చేసుకోవాలి. ఇది ఒక షార్ట్ టర్మ్ గోల్ కింద మనం పెట్టుకుని దాని అట్రాక్షన్ వల్ల మనం మోటివేట్ అయి చదువుకుంటూ ఉంటాం. ఏదైనా ఆర్ట్ ఫామ్ మనకి నచ్చితే దాంట్లో మనం ఎక్సెల్ అవ్వాలన్న ఒక ఎఫర్ట్ పెట్టి దాంట్లో మనం ఆకర్షితులవుతాం దానికి. ఇలాగా ఒక మనిషికి కానివ్వండి, మనిషికి ఒక ఐటమ్ కి కానివ్వండి, దేనికన్నా సరే ఈ ఆకర్షణ శక్తి అనేది లేకపోతే అసలు ప్రపంచమే నడవదు అన్న భావన మనకి కలుగుతుంది.
నిజమే నిజమే గణేష్. అదే మనం కొద్దిగా డిఫరెంట్ గా ఆలోచిస్తే, మనం ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా కూడా మనకి కొన్ని గోల్స్ ఉండాలి. మనకి ఏదో ఒక లక్ష్యం పెట్టుకోవాలి కదా. ఆ లక్ష్యం పట్ల మనకి ఆకర్షితులం అయ్యి అది నేను చేరుకోవాలి అనే ఆలోచనతో మనం ఆధ్యాత్మికంగా కూడా బహుశా ముందుకు వెళ్లగలమేమో. ఈ విధంగా ఆలోచిస్తే మెటీరియలిస్టిక్ గా స్పిరిచువల్ గా ఏ రకంగా చూసుకున్నా ఒక జీవితంలో ఒక జీవి ఏది సాధించాలన్నా దాని పట్ల ఆకర్షణ అనేది ఉండడం అవసరమేమో అనిపిస్తుంది.
అండ్ స్వామి చెప్పేది ఏంటంటే మంచి చెడు రెండూ ఆకర్షిస్తాయి, కానీ దేనివైపు వెళ్తాము అనేది మన విచక్షణను బట్టి, అది డైరెక్షన్ ఏదైతే మనం అందిస్తామో దానికి, మన మనసుకి మన బాడీకి, దానివైపు అది వెళ్తుందని స్వామి చెప్తారు. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ శ్రేయస్ వర్సెస్ ప్రేయస్ అంటారు కదా స్వామి. మీకు మంచిది అనిపించచ్చు, మనసుకి ఆనందాన్ని కలిగించవచ్చు తాత్కాలికంగా, కానీ అది మన లాంగ్ రన్ లో మంచిది కాకపోవచ్చు. మనకి ఏదైతే శ్రేష్టమైనదో దానివైపు స్వామి వెళ్లమంటారు, కానీ ఏదైతే తాత్కాలికమైన ఆనందం ఇస్తుందో దానివైపు వెళ్లొద్దని స్వామి చెప్తారు. సో మనకున్న ఈ ఆకర్షణ శక్తిని ఎటువైపు మళ్లించాలి అని స్వామి చక్కగా మనకి, భగవంతుడి వైపు మీ డిజైర్ ఉండొచ్చు, కోరిక అనేది ఉండొచ్చు, కానీ దేనివైపు అది డిజైర్ డైరెక్ట్ చేయాలి అనేది కూడా స్వామి చక్కగా చెప్తారు. మంచి వైపు, భగవంతుడి వైపు, ఆధ్యాత్మికత వైపు మీ జీవితాన్ని రీడైరెక్ట్ చేసుకోండి అని స్వామి చక్కగా మనకి ఉదాహరణ ఇస్తారు.
చాలా బాగా చెప్పారు గణేష్. ఇది ఈ పాయింట్ గురించి మనం ఇంకొద్దిగా ఆలోచిస్తే విచక్షణ శక్తి అని చెప్పారు మీరు. దేని పట్ల మనం ఆకర్షితులం అవ్వాలి, మన కోరికలు ఏ విధమైనవిగా ఉండాలి అనేది. దాన్ని చూస్తే మనం మళ్ళీ ఒకసారి రాముల వారి కాలానికి వెళ్దాము. రాముల వారు, రావణాసురుడు ఇద్దరు కూడా సమకాలీనులు. ఒకే టైంలో ఒకే సమయంలో వాళ్ళు జీవించి ఉన్నారు. మరి రావణాసురుని చూసుకుంటే మనం తన పర్సనల్ డిజైర్స్ కోసం, తన పర్సనల్ బెనిఫిట్ కోసం అతను ఏదైనా చేయడానికి సిద్ధపడ్డాడు. అందుకనే అసురుడు అనే పేరును సార్థకం చేసుకున్నాడు. శ్రీరాముల వారిని చూస్తే ఆయన ప్రపంచంలో మీరన్నట్టు ప్రతిదీ మనల్ని ఆకర్షిస్తుంది, మంచి కాని చెడు గాని. కానీ ఆయన దృష్టి అంతా మంచి వైపే మొగ్గింది. ఆ మంచి కూడా ఎలాంటిదంటే తనకొక్కరికే మేలు చేసేదే కాదు, మొత్తం తన చుట్టూతా ఉన్న వారికి, ఆనాటి సమాజానికి, ఆనాటి ప్రపంచానికి ఏదైతే మేలు చేస్తుందో దాని పట్ల ఆయన ఆకర్షితులయ్యారు, అదే చేశారు. అందుకనే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఆయన చేసిన మంచి ఇప్పటికి కూడా మనకి గుర్తుండిపోయింది, ఇప్పటికి కూడా ఆయన మార్గం మనకి మంచిదారిని చూపిస్తోంది.
అండ్ స్వామి చెప్తారు కదా, రావణాసురుడు శ్రీరాముడిని శ్రీరాముడి గురించి వినగానే కొంచెంసేపు నిశ్చేష్టుడైపోయాడంట. అంటే హనుమంతుల వారు రాముడి గురించి చెప్తూ ఉంటే కొంచెంసేపు స్తంభించిపోయాడంట. అంటే రాముల వారిని చూడకుండానే రావణాసురుడు తెలియకుండా రాముల వారికి అట్రాక్ట్ అయిపోయాడు. అంటే చూడండి, ఆ దివ్యత్వంలో ఉన్నటువంటి ఆ పవర్ ఏదైతే ఉందో అది స్వామి మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అందుకే స్వామి భగవంతుడి వైపు మీ మనసును మరల్చండి అని చెప్తున్నారు.
మరి భగవంతుడికిను మనకి మనం రాముల వారిలాగా ఎలా ఉండాలి, ఆయన నుంచి ఏం నేర్చుకోవాలి అంటే, ఆయన 10 మంది గురించి ఆలోచించారు, 10 మందికి ఏది మంచి చేస్తుందో ఆ మార్గంలోనే నడిచారు. ఆయనకి ఎంత కష్టమైనా, ఆయనకి ఎంత బాధ కలిగినా కూడా, మరి మనం అంటే మనం కూడా ఆకర్షితులం అవుతాము. ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేదంటే ఆహార పదార్థాలు ఇటువంటి వాటికి, దానివల్ల మనకి ఆ క్షణానికి సంతోషం కలిగినా కూడా మనం సమాజానికి ఏ విధంగా మేలు చేస్తున్నాం, మనకి కలిగిన ఆ ఆకర్షణ నా చుట్టూ పోని సమాజం పక్కన పెట్టండి, నా కుటుంబానికి ఏ విధంగా మంచి చేస్తోంది, ఆ తర్వాత నా చుట్టూతో ఉన్న సమాజానికి ఏ విధంగా మంచి చేస్తోంది, ఇవి మనం ఆలోచించడం లేదేమో అనిపిస్తోంది గణేష్. మనం ఈ విషయంగా కొద్దిగా ఆలోచన చేసి అప్పుడు మీరన్న డిస్క్రిమినేటింగ్ పవర్ ని యూజ్ చేసుకుని దేని పట్ల ఆకర్షితులం అవ్వాలి, దాని పట్ల మనం ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అనేది కొంచెం ఆలోచన పెడితే బహుశా రాముల వారి బాటలో మనం కూడా నడవగలమేమో అనిపిస్తోంది.
తప్పకుండా కుదురుతుంది. మరి ఆ డివైన్ మ్యాగ్నెట్ భగవంతుడి వైపు మనం ఒక్క అడుగు మనం ముందుకు వేస్తే తప్పకుండా ఆయనే మనల్ని అట్రాక్ట్ చేస్తారని నా ఉద్దేశం. మరి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అసలు రాముల వారు ఎలాగా అట్రాక్ట్ చేశారు అందరిని అనేది ఒకటి ఒకసారి మీరు చెప్తారా?
రాముల వారు ఎలా అట్రాక్ట్ చేశారు అంటే, మన మనసులో ఉండే అట్రాక్షన్ పవరే భగవంతుడు కదా. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, అందరిలో నేనున్నాను, దివ్యాత్మ స్వరూపులారా అనే పిలిచారు, గాని గణేష్ లలిత స్వప్న అని పిలవలేదు కదా స్వామి మనల్ని. అంటే ఆ పరమాత్మ ఆత్మస్వరూపుడిగా నీలో ఉన్నాడు. మరి పరమాత్మే మనలో ఉన్నప్పుడు పరమాత్మకున్న లక్షణాలన్నీ కూడా మనకు ఉండాలి కదా గణేష్. ఉన్నాయన్నమాట, ఆయన ఉన్నప్పుడు ఆయనకి ఆయన పరమాత్మకున్న గుణాలు లక్షణ నిర్గుణుడు అనుకోండి, లక్షణాలు ఆయన శక్తి అంతా మనలో కూడా ఉంది, కానీ మనం దాన్ని గ్రహించలేకపోతున్నాము. దాన్ని గ్రహించుకుని అందరికీ మంచి జరిగేలాగా చేయండి, మీ జీవితాలను అలా జీవించండి అని స్వామి చాలా సింపుల్ గా ప్రేమ స్వరూపులారా దివ్యాత్మ స్వరూపులారా అని పిలుస్తూ చెప్పేశారు మనకి.
మనం స్వామి చెప్పినట్టు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారు, ఇది చేతు అది చేతు ఇంకెన్నో చేతు అని మనం మాటలు చెప్తాం, గాని మనం ఎప్పుడైతే మనం మాట్లాడింది ఆచరణలో పెడతామో, స్వామి అంటారు మీరు సాయి భక్తుడు అని మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మీ నడత చూసి ఆటోమేటిక్ గా నువ్వు సాయి భక్తుడు అని అవతల వాళ్ళ చేత అనిపించుకున్నప్పుడు అది నాకు కావాల్సిందని స్వామి చెప్తారు. అంటే మన ప్రవర్తన మన ఆచరణ శైలి ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మన చుట్టూ ఉన్న మనుషులు మనకి ఆకర్షితులవుతారు.
కరెక్ట్ గణేష్.
అంటే మన ఆచరణ బాగుంటే తప్పకుండా అందరూ మన వైపే వస్తారని స్వామి చెప్తారు. అందుకే కదా స్వామి తమ అవనీ సంచారంలో ఏం చేశారో అదే చెప్పారు, ఏం చెప్పారో అదే చేశారు. అందుకే లక్షలాది మంది ప్రజలు స్వామి దగ్గరికి ఒక కమలం దగ్గరికి తొమ్మిదలు ఏ విధంగా ఒకేసారి వచ్చేస్తాయో, ఎంత దూరంలో ఉన్న ఆ మకరందాన్ని గోలడం కోసం మనం అందరం కూడా స్వామి దగ్గరికి ఈ విధంగా మనం చేరామని మనకి అనిపిస్తుంది. సో ఇక్కడ స్వామి చెప్పిన ప్రకారం మన జీవితంలో మంచిని పెంపొందించుకుంటే తప్పకుండా అది మనం ఆచరణలో పెడితే మన చుట్టూ ఉన్నవారు దాని నుంచి లబ్ధి పొందడానికి మన దగ్గరికి వస్తారు అని నా ఉద్దేశం. స్వామి జీవితమే మంచి ఎగ్జాంపుల్, కానీ స్వామి భక్తుల జీవితంలో కూడా అలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాము. స్వామి వారి భక్తులు 1960 నుంచి ఆయన వస్తున్నారు. ఆయన పేరు గోపాలన్ గారు, ఇక్కడ పుట్టవర్తిలో ఉంటున్నారు ఆయన. ఆయన ధన్బాద్ లో పనిచేస్తున్నారు. పనిచేసేటప్పుడు స్వామి ఒక సూచన ఇచ్చారు ఆయనకి, 2 ఇంటర్వ్యూలు ఇచ్చి. ఇంటర్వ్యూలో స్వామి ఏం చెప్పారంటే, నువ్వు ఒక్కడవే ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తే అది చాలా సెల్ఫిష్నెస్ అవుతుంది, దానివల్ల నువ్వు పొందే ప్రయోజనం ఏమీ ఉండదు, నువ్వు నేర్చుకున్న ఆ ఆధ్యాత్మికత మంచిని 10 మందికి నువ్వు పంచగలిగితేనే నువ్వు నేర్చుకున్న దానికి సాఫల్యత ఉంటుందని స్వామి ఆయనకి ఇంటర్వ్యూలో చాలా ఖచ్చితంగా చెప్పారు. సరే స్వామి, దానికి మీరే కదా అవకాశం కల్పించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఆయన పుట్టపర్తి నుంచి ధన్బాద్కి వెళ్లిన తర్వాత స్వామి చెప్పినటువంటి దినచర్య ఆయన తూచా తప్పకుండా పాటించేవారు. పొద్దున్నే 4 గంటలకి లేవటం, బ్రహ్మముహూర్తంలో ఓంకారం సుప్రభాతం చెప్పటము, ప్రాణాయామం యోగాసనాలు చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, బాడీని ఫిట్ గా ఉంచుకోవటం, ఇలా బాడీ మైండ్ ని బాగా కండిషన్ లో ఆయన ఉంచుకునేవారు. చుట్టుపక్కల ఉండే హౌస్ హోల్డ్స్ వాళ్ళంతా ఈయన్ని చూస్తున్నారు. ఈయనకి వివాహం అయిన తర్వాత వాళ్ళ వైఫ్ డెలివరీకి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు సేమ్ రొటీన్ ఈయన కంటిన్యూ చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో పేరెంట్స్ అందరూ వాళ్ల పిల్లల్ని ఈయన దగ్గరికి పంపించేవారట. ఒక 20-25 మంది పిల్లలు వాళ్ల ఇంట్లో ప్రతిరోజు పడుకునేవారు. పడుకోవడం వల్ల ఏం జరిగేది, ఎవ్రీ మార్నింగ్ 4 గంటలకి పిల్లలందరూ లేచేవారు. లేచి చక్కగా పడుతోంకుని వాళ్లు ఓంకారం సుప్రభాతం చెప్పుకుని వాళ్లు యోగాసనాస్ చేసి వాళ్లకున్న గంట గంటన్నర టైంలో స్కూల్కి వెళ్లే ముందర బాగా చదువుకునేవారు. ఒక 1.5-2 మంత్స్ లోని వాళ్ళందరిలో ఎంత పరివర్తన వచ్చిందంటే అందరూ బాగా చదువుకోవడం మొదలుపెట్టారు. కాన్సన్ట్రేషన్ పవర్ వాళ్ళకి ఇంక్రీజ్ అయింది. రెండవది వాళ్లకి వాళ్ల పేరెంట్స్ వైపు వాళ్ల బిహేవియర్, వాళ్ల మేనరిజమ్స్ అన్ని చాలా చేంజ్ వచ్చేసాయి అన్నమాట. అంటే మనలో ఉన్న మంచి అందరికి పంచుకోవటం వల్ల ఎలాగా అవతల వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అనేది ఈయన ఎగ్జాంపుల్ ద్వారా మనకి బాగా తెలుస్తుంది.
చాలా బాగుంది గణేష్. మనలో ఉన్న మంచిని పంచుకోవడం వల్ల అట్రాక్ట్ అవుతారు అనేది తెలుస్తోంది, అలాగే ఆ ప్రాసెస్ లో వాళ్లలో కూడా మార్పు వస్తుంది అని కూడా మీరు చెప్పారు కదా.
అవును,
పిల్లల్లో ఎంతో మార్పు వచ్చింది అని.
అవును, చాలా బాగుంది మీరు ఇది చెప్తుంటే. ఇలా మార్పు గురించి మీరు చెప్తున్నారు కదా, పాడేరు అరకు గ్రామ అరకు విలేజెస్ లోని విశాఖపట్నం దగ్గర స్వాయి భక్తులు ఇద్దరు, ఒక అతని పేరు మూర్తి, ఒక అతని పేరు గణేష్. వీళ్ళిద్దరూ కూడా స్వామి 2007 సంవత్సరంలో ఉగాది సందర్భంగా స్వామి సమక్షంలో కుల్వంతాల్లో కూర్చుండగా స్వామి ఉపన్యాసంలో చెప్పారు, గ్రామస్తులకి ఏది అవసరమో అది ఇచ్చి వాళ్ళకి మీరు సేవ చేయాలి అని అన్నారన్నమాట. సో వీళ్ళు అదే స్ఫూర్తిగా తీసుకుని సరే అరకు వ్యాలీస్ లో వాళ్ళకి నీటికి చాలా కొరత ఉంది, మంచినీరు వాళ్ళకి అందించాలి అని అప్పటికప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. డిసైడ్ చేసుకుని ప్రస్తుతానికి వాళ్ళు మొత్తం 270 గ్రామాలకి ఆ కొండ ప్రాంతాల్లో గత 6-8 సంవత్సరాలుగా వాళ్ళు వాటర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అంటే ఈ ప్రాసెస్ లో ఏమైంది, ఫస్ట్ వాళ్ళందరినీ బ్యాడ్ హ్యాబిట్స్ మానిపించారు, వాళ్ళ చేత మానిపించి తర్వాత ఈ వాటర్ అనేది వాళ్ళకి ఇచ్చి తర్వాత వాళ్ళని పుట్టపర్తి రప్పించి వాళ్ళందరి చేత ఒక ప్లెడ్జ్ చేయిస్తారు. ఇలాగ మేము మాంసాహారం తినము, మేము మద్యం సేవించము, ధూమపానం చెయ్యము, మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మేము కొట్టము, అలా ఇలాగా ఎన్నో శపథాలు చేయించి ఇలా మీరు చేస్తేనే గాని మీరు మళ్లీసారి పుట్టపర్తికి రావడానికి కుదరదు అని ఒక కండిషన్ పెట్టి తిరిగి వాళ్ళని గ్రామాలకు తీసుకువెళ్తే ప్రతి ఇప్పుడు 270 వాటర్ ప్రాజెక్ట్స్ ఉన్న గ్రామాల్లో ప్రతి దాంట్లో ఒక్కొక్క మందిరం వెలిసింది స్వామిది. అండ్ వీళ్ళంతా కూడా సత్యసాయినాథుని నామజపంతోనే మొత్తం రోజంతా వాళ్ళు గడుపుతారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటారు. ఏ పైప్ కి ప్రాబ్లం వచ్చినా వాళ్ళంతటి వాళ్లే రిపేర్ చేసుకుంటారు. వీళ్ళిద్దరిని సాయిరాములు వచ్చారు సాయిరాములు వచ్చారు అని వీళ్ళు ఆ గ్రామంలోకి ఎంటర్ అవగానే వాళ్ళ చుట్టూ చేరిపోతారన్నమాట. ఆ విధమైనటువంటిది ఆ ఆకర్షణ శక్తి మంచి ఎలాగా అట్రాక్ట్ చేస్తుందనేది దీనికి ఉదాహరణ.
చాలా బాగుంది గణేష్. మీరు ఒక 270 గ్రామాలకి వాటర్ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. నేను ఇప్పుడు ఒక చిన్న సంఘటన చెప్తాను.
తప్పకుండా.
మనకి బాగా తెలిసిన ఒక ఒక మహిళా వాలంటీర్ అన్నమాట. ఆవిడ బెంగళూరులో ఉంటారు. తన ఇంటికి పక్కనే ఉన్న ఒక ఆర్ఫనేజ్ కి ఆవిడ పిల్లల్ని కలవడానికి వెళ్లి వస్తూ ఉండేవారు. అది ఒక నార్మల్ జస్ట్ క్యాజువల్ మీట్ లాగా వెళ్లేవారనమాట. అక్కడ అందరూ ఆడపిల్లలు ఉండేవారు. అంటే కుటుంబాలు లేని వాళ్ళు, తల్లిదండ్రులు సరిగా చూసుకోని వాళ్ళు, ఎవరూ పట్టించుకోవడానికి లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళకి ఒక హౌస్ అంటే ఇల్లు అనేది ఒకటి ఆర్గనైజ్ చేసుకున్నారు, ఆర్ఫనేజ్. అక్కడికి వెళ్లి వస్తూ ఉండేవారు ఆవిడ. తను ఏంటంటే ఆ పిల్లలతో కలిసి కూర్చుని మాట్లాడటానికి ఇష్టపడేవారు అనమాట. ఆ పిల్లలకి ఏంటంటే అన్నీ ఉంటాయి, అంటే మన అంటే మన సొసైటీలో కూడా మంచి చాలా జరుగుతుంది గణేష్. ఇలా ఆర్ఫనేజ్ ఉంది, వీళ్ళకి ఇది కావాలి అంటే ఇచ్చేవాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. వాళ్ళకి ఆహారానికి కానీ బట్టకు కానీ ఉండటానికి కానీ దేనికి లోటు లేదు. కానీ అందరూ ఇచ్చేస్తారు, కానీ వెళ్లి వాళ్లతో ఎవరు మా కూర్చుని కబుర్లు చెప్తారు, టైం ఎవరు ఇవ్వడం లేదు. సో ఈవిడ వెళ్లి కొంచెం టైం స్పెండ్ చేసి వచ్చేవారు. వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా డౌట్స్ ఉంటే చిన్న చిన్న క్లారిఫికేషన్స్ ఇలా అనమాట. బేసిక్ గా నిజంగా చెప్పాలంటే ఆవిడ చేసిన గొప్ప విషయం ఏమీ లేదు. అక్కడ ఎప్పుడో వారానికి 10 రోజులకు ఒకసారి వెళ్లి కూర్చుని ఒక అరగంట వాళ్లతో మాట్లాడి వచ్చేవారు. ఆ పిల్లలు చాలా సంతోషించేవారు, ఆవిడ చాలా ఆనందించేవారు. ఇలా జరుగుతూ ఉండగా ఆవిడకి ఒక బిడ్డ పుట్టాడు. అందుకని ఒక 3-4 నెలల పాటు ఆవిడ వెళ్లలేకపోయారు ప్లేస్ కి. ఆ పిల్లవాడు పుట్టిన ఒక నెల రోజులకి ఏం జరిగిందంటే, ఈ ఆర్ఫనేజ్ నుంచి అక్కడ ఉన్న ఆడపిల్లలందరూ ఒక 15 మంది వాళ్ళ ఇంటికి వచ్చారు, ఈవిడ ఇంటికి వచ్చారు ఆ బిడ్డను చూడ్డానికి అనమాట. మేము చూడ్డానికి వస్తాము అని చెప్పి అడిగి వాళ్ళ టీచర్ని తీసుకుని వచ్చి వాళ్ళు గణేష్ వాళ్ళకి అందరు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కదా, అలా తమకి కాంట్రిబ్యూషన్స్ ద్వారా వచ్చిన బొమ్మల్లో ఒక 3 బొమ్మల్ని వాళ్ళు చక్కగా క్లీన్ చేసి నీట్గా కడిగి ఈ పిల్లవాడి కోసం తీసుకుని వచ్చారు. ఎంత చిన్నగా మనకి కనిపించవచ్చు, కానీ ఎంత అందమైన విషయమో చూడండి అది, ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఆవిడ ఏం చేశారు, వాళ్ళకంటే కొంచెం సమయాన్ని ఇచ్చారు. ఆ కొద్ది సమయంలో వాళ్ళు ఎంత ప్రేమను పెంచుకున్నారో చూడండి ఆవిడ మీద. ఆ బిడ్డ కోసం తమ దగ్గరున్న వాటిలో తామే ఇంకొకళ్ళ మీద డిపెండెంట్, కానీ తమ దగ్గర ఉన్న వాటిల్లో కొంత తీసుకొచ్చి షేర్ చేసుకోవాలనే ఆలోచన ఆ పిల్లల్లో వచ్చినందుకు ఏం చెప్పగలం గణేష్. అది మనం ఒక్క క్షణం ఎవరినైనా నిస్వార్థంగా నిర్మలంగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక్క క్షణం ప్రేమించినా చాలేమో అనిపిస్తుంది.
మీరు ఈ చిన్న టాయ్ గురించి చెప్పారు కదా, మరి స్వామి ఎప్పుడు చెప్తారు ప్రతి ఒక్కళ్ళ జీవితం ఒక రామాయణంతో సమానం అని స్వామి చెప్తారు. అంటే ప్రతి ఒక్కళ్ళలో రాముడు ఆత్మగా మనలో ఉన్నాడు అని స్వామి తమ ఆత్మారామంలో చెప్పారు. మరి చెప్పినప్పుడు మనకి మనం రాముడు 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 అనుకున్నప్పుడు తప్పకుండా ఆయనలో ఉన్న గుణగణాలు మనలో పెంపొందుతాయని నా స్ట్రాంగ్ బిలీఫ్ అనమాట. మీరు ఈ ఉదాహరణ చెప్తే మరి మనం శబరి రాముల వారి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎంత చక్కగా ఎంతో నిస్వార్థమైన ప్రేమతో కేవలం రాముల వారి దర్శనం కోసం పరితపించి శబరి ఆ ప్రతిరోజు ఆ దారంతా ఊడ్చిపెట్టి అంతా సిద్ధం చేసి రాముడు వస్తాడు 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 అన్న ఒక తపనతో ఆతృతతో వేచి ఉన్నదన్నమాట. మరి వేచి ఉన్నప్పుడు రాముల వారు వస్తారు. రాముల వారు వస్తే రాముల వారికి ఏమిస్తుంది ఆవిడ, ఎంగిలి చేసిన పళ్ళు అందిస్తుంది శ్రీరాముల వారికి. కానీ రాముల వారు ఎంతో ఆనందంగా, అప్పటికి రాముల వారు ఏమీ తెలియలేదంట సీతమ్మ వారు అపహరించబడినప్పటి నుంచి. అంటే ఎంత ప్రేమతో ఆవిడ ఆ చిన్న ఫలాల్ని ఇస్తే ఆ రాముడు స్వీకరిస్తాడు అనేది మనం ఆలోచించగలిగితే స్వామికి ఎప్పుడు క్వాంటిటీతో సంబంధం లేదు. ఆ క్వాలిటీ ఏదైతే ఉందో, మనం ఒకళ్ళ కష్టంలో ఉన్నప్పుడు 5 నిమిషాలు వాళ్ళు చెప్పే ఆ బాధను మనం వినగలిగితే ఆ 5 నిమిషాలు వాళ్ళకి 5 గంటలు మాట్లాడినంత రిలీఫ్ ఇస్తుందని నా ఉద్దేశం. అంటే రాముల వారిలాగా మనం అందరినీ మనం ఓదార్చలేం, కానీ మన పరిధిలో ఉన్న వాళ్ళని మనం ఎప్పుడైతే చేయూతనిచ్చి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అన్న మంచి ఆలోచన మనలో కలిగితే అంతకన్నా స్వామి ఆనందించరేమో అని అనిపిస్తుంది.
చాలా బాగుంది గణేష్. మరి అంటే ఆకర్షణ శక్తి అని మనం అనుకుంటున్నాము, స్వామి దీన్నే డివైన్ మ్యాగ్నెటిజం అంటారు. అది మనం ఎన్నో సార్లు విన్నాం కదా స్వామి చెప్పడం, ఇది ఒక డివైన్ మ్యాగ్నెట్ అని చెప్తూ ఉంటారు. మరి ఆయన్ని ఫాలో అవుతూ స్వామి అంటే మనం, స్వామి మనకి చేసి చూపించింది మనం నేర్చుకుంటామనే, స్వామితో మనకి కంపారిజన్ అని కాదు, ఆయన్ని చూసి నేర్చుకుని మనం కూడా ఆయన్ని ఫాలో అవుదాము అనే ఒక చిన్న ప్రయత్నం అన్నమాట. అలాంటి ప్రయత్నం మనం చేస్తే మనలో ఉండే ఆ డివైన్ మ్యాగ్నెటిజం ఎదుటి వాళ్ళలో ఉండే డివైన్ మ్యాగ్నెటిజం ని డెఫినెట్లీ అట్రాక్ట్ చేస్తుంది. దానివల్ల వచ్చే ద సోకాల్ చేంజెస్ కూడా తప్పకుండా మనకి తెలిసి రావచ్చు తెలియకపోవచ్చు కూడా, దానివల్ల మనకి ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. కానీ వాళ్ళకి ఏ కొద్దిగా అయినా మంచి జరిగినా, మీరన్నట్టు ఒక 2 నిమిషాలు వాళ్ళకి ఓదార్పు కలిగినా కూడా చాలనిపిస్తుంది. స్వామి ఎన్నోసార్లు మనకి చెప్పారు కూడా, ఎవరిని పిలిచామో, ఎవరికి ఇన్విటేషన్స్ పంపించామో, ఇన్ని లక్షల మంది ఈ రోజు ఇక్కడ ఉన్నారంటే పుట్టపర్తిలో, దానికి కారణం ఏంటంటే ఈ నిర్మలమైన నిస్వార్థమైన ప్రేమ, ఆ డివైన్ మ్యాగ్నెటిక్ పవర్. అండ్ డివైన్ మ్యాగ్నెటిక్ పవర్ అని మనం తెలుగులో ఆకర్షణ శక్తి అనుకుంటున్నాము, కానీ నిజానికి అదేంటంటే ఆ ఏమి ఆశించని ప్రేమ. నువ్వు ఉన్నావు, నేను నిన్ను ప్రేమిస్తాను, అంతే, నాకు అంతకంటే ఇంకేం అక్కర్లేదు అని మనం ఎవరినైనా ఆ ప్రేమను పంచగలిగితే ఎవరికైనా ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి.
అవును.
ఇప్పుడు గణేష్, మనం రాముల వారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అలాగే ఆయన మీద ఒక, ఆయన చాలా అందగారు, ఆయన మీద ఒక అందమైన పాటను కూడా విందామా?
తప్పకుండా.
రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాపి సోమ పరంధామ సార్వభౌమ, నీల మేఘ శ్యామ రఘురామ రామ రామ రఘురామ, జయ రామ 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 జయ రామ, రఘురామ రామ రామ రఘురామ, జయ రామ 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 జయ రామ. తల్లి తండ్రి గురువు నీవే తోడు నీడ నీవే, తల్లి తండ్రి గురువు నీవే తోడు నీడ నీవే, ధరణి జనుల పాలన చేసే పరం జ్యోతివే, జాగులిక చాలును రామయ్య దాసులను రోవగ రావయ్య, జాగులిక చాలును రామయ్య దాసులను రోవగ రావయ్య, తెలియ తరమా పలుక వశమా నీదు మహిమా రాఘవ, రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాపి సోమ పరంధామ సార్వభౌమ, నీల మేఘ శ్యామ రఘురామ రామ రామ రఘురామ, జయ రామ 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 జయ రామ, రఘురామ రామ రామ రఘురామ, జయ రామ 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 జయ రామ. దాటినైన నాటిని చేసే నీ దివ్య పాదము, రాతినైన నాటిని చేసే నీ దివ్య పాదము, కోతినైన జ్ఞానిని చేసే నీ నామము, నీదు సరి దైవము లేదయ్యా నిన్ను నే నమ్మితి రామయ్యా, నీదు సరి దైవము లేదయ్యా నిన్ను నే నమ్మితి రామయ్యా, నీదు చరణం పాపహరణం మాకు శరణం రాఘవ, రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాపి సోమ పరంధామ సార్వభౌమ, నీల మేఘ శ్యామ రఘురామ రామ రామ రఘురామ, జయ రామ 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 జయ రామ, రఘురామ రామ రామ రఘురామ, జయ రామ 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 జయ రామ, రఘురామ రామ రామ రఘురామ, రఘురామ రామ రామ రఘురామ, జయ రామ 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 జయ రామ.
అక ఈ చక్కని పాట విన్నాము రాముల వారి గురించి. మరి ఇందాక మనం చెప్పుకున్నట్టు రాముల వారి జీవితం, కృష్ణుల వారి జీవితం ఇప్పటిదాకా మనం గుర్తుపెట్టుకుంటున్నాము అంటే వాళ్ళు జీవితంలో ఆచరించినటువంటి ఆ విలువల వల్ల వాళ్ళు ఇచ్చినటువంటి సందేశం వల్ల మనం ఇప్పటి వరకు గుర్తుపెట్టుకున్నాం. స్వామి ఏమంటారు, నేను ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నాను, కానీ నాకు ఇవేమి అవసరం లేదు, ఇవన్నీ మీరు ఆచరించాలి, మీరు కూడా మీ వంతు సేవ చేయాలి అని స్వామి మనకి దారి చూపించడానికి ఇవన్నీ చేశారు అని నాకు అనిపిస్తుంది. స్వామి స్వయంగా చెప్పారు, ఈ స్టూడియో ఇనాగ్రేషన్ చేసినప్పుడు కూడా నాకు ఇవేమీ అవసరం లేదు నా మెసేజ్ స్ప్రెడ్ అవడానికి, కానీ మనకి ఒక అవకాశం ఇచ్చి మన చేత సేవ చేయించడానికి స్వామి ఇలాంటివన్నీ స్టార్ట్ చేశారని నా ఉద్దేశము. కృష్ణుల వారు భగవద్గీతలో చెప్పినట్టు, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవే తరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని చెప్తారు. అంటే ఎందుకు నేను కర్మని ఆచరిస్తున్నాను అంటే, 10 మంది నేను ఆచరించింది చూస్తారు కాబట్టి నేను ఏమైతే ఆచరిస్తానో వాళ్ళు కూడా అదే చేస్తారు అన్న భావనతో నేను చేస్తాను, సంకల్పంతో నేను చేస్తానంటారు. మరి స్వామి ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారు, కానీ ఇంత ఇవన్నీ స్వామి చెప్తారు ఇవే ది బెస్ట్ కాదు అని, ఇవే ది బెస్ట్ అని లేదు స్వామి, ఇవి ఒక రోల్ మోడల్ గా నేను చేశాను, మీరు దాన్ని చూసి మీ వంతు మీరు చేయాలంటారు స్వామి. అంటే దాని ఉద్దేశం ఏంటి, మన పరిధిలో మనం చేయగలిగింది చేయాలి అని స్వామి తపన. సో మనం దాన్ని ఎలా చేయగలం అని ఎప్పుడన్నా మనం ఆలోచించామా?
అంటే మీరు ఒకసారి చెప్తే నేను వింటాను గణేష్.
మనందరం చాలా సింపుల్ గా స్వామి చెప్తారు, రాముల వారు ఎగ్జాంపులే తీసుకుని మనం అన్ని చేద్దాము. రాముల వారిని పూర్వభాష అంటారు. అది ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం పూర్వభాష ఎలా అవ్వగలమని మనం ఒకసారి ఆలోచించామా? ఎవరన్నా వెళ్తున్నారు మన ముందర, వెళ్తుంటే వాళ్ళు మనల్ని గ్రీట్ చేసేంత వరకు మనం వాళ్ళని గ్రీట్ చేయకుండా ఉంటామా?
అంటే మనం ఎవరైనా వచ్చి మనల్ని పలకరిస్తే మనం మాట్లాడతాం కదా గణేష్.
అది కాకుండా మనమే ముందర వెళ్లి అరే వాళ్ళు కూడా మన స్వామి ఉన్నారు, వాళ్ళు భగవంతుడు ఉన్నాడు సాయిరాం అని ప్రేమగా ఒక్కసారి మనం పలకరిస్తే వాళ్ళు ఉన్న ఆనందం మనం గమనిస్తే అది మనకెంతో ఆనందాన్ని అందిస్తుంది. అది మొట్టమొదటి స్టెప్. మనకి చేతనైనంతలో ఎవరికైనా కొంచెం సహాయం చేయగలిగితే, మనం ఒకవేళ ఇందాక మనం చెప్పుకున్నట్టు ధన స్వరూపేణా మనం చేయలేకపోవచ్చు, కానీ ఒక మాట, ఒక మంచి మాట, చేయూతనిచ్చే ఒక చిన్న చేత మనం చేస్తే తప్పకుండా స్వామి దానికి రెసిప్రొకేట్ అయ్యి వాళ్లలో ఆనందాన్ని పెంపొందిస్తారు స్వామి.
నిజమే గణేష్.
సో ఇది ఒక నాకు వచ్చిన 2 ఐడియాస్.
చాలా బాగున్నాయి. నేను ఇంకొక చిన్న విషయం చెప్దామనుకుంటున్నా.
తప్పకుండా.
మీరన్నారు మనమే వెళ్లి పలకరించి మాట్లాడితే తప్పు లేదు కదా అని, చాలా కరెక్ట్. ఇంకొకటి చిన్న సంగతి ఏంటంటే, నేను బయటికి వెళ్ళినప్పుడు ఈ రోజుల్లో పిల్లల్ని, పెద్దవాళ్ళని, ఎవరినైనా ఎంత ఎవరిని చూసినా కూడా కొంచెం మనుషులందరూ సీరియస్ గా ఉంటున్నారేమో అనిపిస్తోంది. మనం ఏది చేసినా మీరు అన్నట్టు సాయిరాం అని చెప్పినా కూడా నవ్వుతూ మాట్లాడితే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి, వినేవాళ్ళకి అనేవాళ్ళకి కూడా. స్వామి ఇప్పుడు ఒకసారి ఆయన డిస్కోర్స్ లో చెప్పారు, రాముల వారట పని చేసేసి నవ్వేవారట, కృష్ణుల వారు ముందు నవ్వి తర్వాత పనిచేసేవారట. అలా ఒక చిన్న చిరునవ్వు, చిన్న నవ్వుతో పలకరించినా, ఏ పని చేసినా కూడా, నవ్వడం అంటే ఆహాహా అని వికటాట్టహాసం చెయ్యాలని లేదు, పళ్ళు కనిపించేలాగా నవ్వాలని లేదు,
మందహాసం,
మన ముఖంలో ఆ నవ్వు కనిపిస్తే చాలు, అదే మన గొంతులో కూడా వినిపిస్తుంది. సో నవ్వుతూ చేసే పని అలసట కూడా తెలియదు కదా, అది ఒకటి. అలాగే మీరు అన్నట్టు చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు ఎంతో మంది మనం అపార్ట్మెంట్స్ లో ఉంటూ ఉంటాము, మన చుట్టుపక్కల నైబర్స్ ఉంటారు, పక్కన ఇల్లు వాళ్ళు, ఎదురిల్లు వాళ్ళు, వాళ్ళు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళొస్తూ ఉంటారు, తాళం ఇక్కడ పెట్టి వెళ్తామంటే వీళ్ళు 4 సార్లు వచ్చి తాళం అడుగుతారు అనుకోకుండా ఆ కీస్ తీసుకుని మన దగ్గర పెట్టుకుని, అలాగే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, కొంచెం మిడిల్ ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పక్కన అప్పుడే చిన్న పిల్లలున్న పేరెంట్స్ ఉంటారు, పిల్లలన్నాక ఏదో జ్వరమో జలుబో దగ్గో వస్తుంది, దానికి మనమేమీ చేయలేము, దాన్ని తీసేయలేం కూడా, కానీ ఆ తల్లి దగ్గరికి వెళ్ళి నువ్వేం కంగారు పడకమ్మా, బాగుంటుంది, ఇవన్నీ మేమన్నీ చూసాము, తగ్గిపోతుందిలే, మందులేస్తున్నావు కదా అని ఒక చిన్న మాట చెప్తే వాళ్ళకి ఎంత ధైర్యంగా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ తో వచ్చిన మాటలు ఇవి అనే విషయంతో. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో దూరంగా ఉంటారు కదా, ఇలా మనకి తోచినంతలో చిన్న చిన్న పనులు.
మీరు ఇది చెప్తుంటే స్వామి స్వయంగా ఈశ్వరమ్మ గారికి ఇచ్చినటువంటి ఒక సూచన నాకు గుర్తొస్తుంది.
చెప్పండి గణేష్.
స్వామి అన్నారట, ప్రతిరోజు నువ్వు లేవగానే నీ పక్కింట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్లి మీరందరూ క్షేమంగా ఉన్నారా, మీరందరూ బాగున్నారా, హెల్దీగా ఉన్నారా అని ప్రతి ఒక్కళ్ళని వెళ్లి అడుగు అని స్వామి ఆవిడకే సూచన ఇచ్చారట. అంటే ఆవిడ అప్పటి నుంచి ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు పొద్దున్న లేవగానే అందరిళ్లకి వెళ్లి తలుపు తట్టి, ఏమమ్మా మీరు కుశలంగా ఉన్నారా, బాగున్నారా, అంతా మంచిగానే జరుగుతుందా అని స్వయంగా అడిగేవారట. అంటే స్వామికి ఆ ఈ అపార్ట్మెంట్ కల్చర్స్, మన మారుతున్నటువంటి ఈ కాలమానం ప్రకారం స్వామి చిన్న చిన్న సొల్యూషన్స్ మనకి మన మధ్యన ఆ ప్రేమను పెంపొందించడానికి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు స్వామి ఎన్నో ఇచ్చారు. మరి అలాంటివి మనం అలవాటు చేసుకున్నప్పుడు తప్పకుండా మన ఆత్మారాముడు స్పందిస్తాడు, అవతల వాళ్ళలో ఉన్న రాముడు కూడా స్పందిస్తాడని నా ఉద్దేశం.
అవును గణేష్, చాలా బాగుంది. మనం ఈ రాముల వారి గురించి మాట్లాడుకోవడం మొదలు పెడితే మనకి అసలు టైం తెలియదు, కానీ మనకి ఇప్పుడు సాయి కుల్వంత్ లైవ్ కూడా ఉన్నది. రామాయణం అనేది ఒక్క కథ మాత్రమే కాదేమో అనిపిస్తోంది గణేష్. రామాయణంలో ప్రతి మనిషి జీవితంలో పాటించాల్సిన విలువల గురించి ఎన్నోసార్లు ప్రస్తావించబడి ఉంది. అందుకే రామాయణం విలువల భాండాగారం అని చెప్పుకోవచ్చు. స్వామి రామాయణంలో చెప్పిన ఇంకా కొన్ని విలువల గురించి, మనం నిత్య జీవితంలో వాటిని ఎలా పాటించవచ్చు, ఎలా అలవాటు చేసుకోవాలి, ఇలాంటి కొన్ని విశేషాలని మళ్లీ వచ్చే వారం కార్యక్రమంలో తెలుసుకుందాము. ఇంతటితో శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని ముగిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాము. మీ లలితాసాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడు కూడా నవంబర్ నెలలో ప్రశాంతి నిలయంలో ప్రతిరోజు పండగే. ఈ వేడుకలు యూట్యూబ్లోని రేడియో సాయి ఛానల్లో చూసి, రేడియో సాయిలో ప్రసారాలను విని ఇక్కడి సరదాలను సంబరాలను మన శ్రోతలందరూ కూడా పంచుకోవాలని మేము ఆశిస్తున్నాము. మరికొద్దిసేపట్లో సాయి కుల్వంత్ సభామంటపం నుంచి వేదం భజన కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.